ఆ గంగా యమున తీరముల ప్రదేశంలో ఆ రెండింటి కలయిక దగ్గర ప్రయాగలో సదాశివుణ్ణి విశ్వేశ్వరుణ్ణి గురించి ఒంటి కాలి బొటన వేలు మీద నిలబడి కఠోర దీక్షతో తపస్సు చేశాడు ఒకప్పుడు అగస్త్యుడు. ఆ క్షేత్రంలో పితృదేవతలకి బిడ్డ ప్రదానం చాలా గొప్పది. ఆపై బటేశ్వర క్షేత్రంలో బటేశ్వరుడు అనే పేరుతో శివుడు యోగనిద్రలో శయనించి ఉండే విష్ణువుతో కలిసి ఉంటాడు. ఇది కూడా చాలా గొప్పది. మళ్ళీ వారణాసి క్షేత్రంలో దశాశ్వమేధ ఘట్టం అని ఒక ఘట్టం ఉంది. ఆ దశాశ్వమేధ ఘట్టంలో పిండ ప్రదానం మరింత గొప్పదట. క్రామాట కూడా చెప్పారు, దశాశ్వమేధికం పుణ్యం. 10 అశ్వమేధ యాగాలు బ్రహ్మదేవుడు చేశాడట అక్కడ. ఆ ఘట్టాలలో కాశీలో అన్ని చోట్ల గొప్పదైనా ఈ రేవులు ఘట్టం అని హిందీ అంటాం, సంస్కృతంలో ఘట్టం అంటాం, దాని అర్థం రేవు, మెట్లు కలిగిన రేవు. అలాంటి రేవులు కాశీలో ఎన్నున్నాయో, అటువంటిలో దశాశ్వమేధ ఘట్టం చాలా గొప్పది. అక్కడ పిండం మోక్షానికి అది ఒక కుండం, అందువల్ల అక్కడ చేసి తీరాలి. ఆపై గంగాద్వారం తథైవచ హరిద్వారం. హరిద్వారం చాలా పవిత్రం. అక్కడ యమున నది రాత్రిపూట గంగలో స్నానం చేయడానికి వస్తుందట. దాన్ని బట్టి దాని గొప్పతనం ఆలోచించండి. యమునే స్వయంగా లోకాలని పవిత్రం చేసే నది. అటువంటి యమున కూడా తన పాప ప్రక్షాళనకి, యమునికి పాపం ఏమిటి, మనలాంటి పెద్ద మనుషులు ఎంతమంది స్నానాలు చేస్తున్నారు రోజు చూడండి, ముక్కు మూసేసుకుని సకల పాప పరిహారార్థం అని చెవులు ముక్కు గట్టి మూసుకుని యమునా స్నానమహంకరిషే, గంగా స్నానమహంకరిషే, గోదావరి స్నానమహంకరిషే, వీటి దిక్కుమాలాడు చేసిన పాపాలన్నీ పోవడం కోసం అందులో స్నానం. అలా మొలకగానే పాపం ఆ నదులన్నీ పాడైపోతూ ఉంటాయి. మరి యమును కూడా అలాగే ఈ కల్మషాలు తట్టుకోలేక తన కల్మషాలు తొలగించుకోవడానికి రాత్రిపూట రహస్యంగా వచ్చి గంగలో మునుగుతుందట. ఎక్కడ, హరిద్వార్లో. అక్కడ ఒక మునుగు మునిగి గంగానదికి అంటగట్టి పోతుందట. మరి గంగానది ఏం చేసింది, ఒకనాడు భయం పట్టుకుందట, ఈ పాపాలని నాకెక్కువైపోతున్నాయి, ఏం చేయాలరా బాబు అని ఆవిడ బ్రహ్మ దగ్గర మొరపెట్టుకుంది. బ్రహ్మ అన్నాడు, యమునానది ఏమిటమ్మా నువ్వు రోజు వచ్చి స్నానం చేసి గంగానదికి అంటగట్టిపోతున్నావు, పాపాలు అవి ఆవిడ తట్టుకోలేకపోతుంది అంటే నేనేం చేయనండి, మరి నా పాపాలు నేనే పోగొట్టుకోవాలి కదా అదిట. అనగా యమునానదికి ఇన్ని పాపాలు ఎందుకు వస్తున్నాయి అని దివ్య దృష్టితో ఆలోచించాడు ఆయన. యమునలో అర్ధరాత్రి వేళ బృందావనం దగ్గర సరస్వతి వచ్చి మునిగిపోతుందట. అది అసలు గొడవ. సరస్వతి నదిలో స్నానం చేసిన పాపాలన్నీ ఆవిడ అంటగట్టుకుని అవి పట్టుకొచ్చి యమునికి అంటగడుతోంది, యమునట్టుకొచ్చి గంగకి అంటగడుతోంది. గంగ ఏం చేయాలో తెలియక బ్రహ్మ దగ్గర పడింది. అప్పుడు బ్రహ్మదేవుడు ముగ్గురిని పిలిచి కాంప్రమైజ్ చేసేట, మీ ముగ్గురు ఒకళ్ళకొకళ్ళు అంటగట్టుకోకండి, మీ ముగ్గురికి కూడా ఎటువంటి పాపాలైనా ప్రజలు స్నానం చేస్తే వచ్చి మీలో చేరుతున్నాయి, అవి పోవడానికి ఒక మార్గం చూపిస్తున్నాను. పరమభక్తితో ఉంటాడు ఒక గొప్ప ఆయన, ఆయనే కుక్కుట మహాముని. ఆయన ప్రతిరోజు రాత్రి పగలు అని తేడా లేకుండా గురువు సేవ తప్ప మరొకటి ఎరగట్ట. అందుకే ఆయనది గొప్పడయ్యాట. గురుపాద తీర్థ సేవ అపరుడై వెళ్ళసిల్లు నట్టి భాగవతుని విస్ఫురిత అంగములంగములు ఆ పరమాత్ముని ఆ పరమాత్మ సమానుడైన వాడు సుమండి. ఎవడు గురువుని తన దైవంగా భావిస్తాడో, ఎవడు గురువు కాళ్ళు భక్తితో పట్టి నమస్కరిస్తాడో, ఎవడు గురువు బొటన వేళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకుంటాడో, ఎవడు పర్వదినాలలో గురువు యొక్క ఇంటికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడతాడో, నిరంతర గురునామం చేస్తాడో, నిరంతర గురు సేవ చేస్తాడో, వాడు ఎటువంటి వాడంటే గురుపాద తీర్థ సేవ పరుడై విలసిల్లు నట్టి భాగవతుడు అన్నారు. అటువంటి గురువు పాదములను కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నవాడు, వాడి శరీరమే ఒక తీర్థం అట. అటువంటి వాడే భాగవతుడట. వాడి అవయవాలన్నీ కూడా గొప్ప వైకుంఠంలో ఉండే శంఖాలట. వైకుంఠంలో ఉండే శంఖాలు ఎంత గొప్పవో, ఈ మహాత్ముడు గురువు సేవ చేసేవాడి శరీరంలో ఎముక ఎముక మధ్య 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 అంటే మాంసం, ఇవన్నీ కూడా ఆ శంఖాలే. అందుకే కుక్కుట మహాముని గొప్పవాడు, రోజు గురువు సేవ చేస్తాడు. అందువల్ల ఆయన శరీరం, ఆయన ఎముకలు, ఆయన మాంసం అన్నీ పవిత్రమే. ఓ గంగా యమున సరస్వతుల్లారా, ప్రతిరోజు అర్ధరాత్రి వేళ ఆయన ఆశ్రమానికి వెళ్ళండి. గురువుగారు సేవ చేసుకుంటున్న టైంలో ఆయన బొటనవేలు కడిగి ఆ నీళ్లు మీ చేతిలో పోసుకోండి, ఆ నీళ్లు తాగేయండి, మీ పాపాలు పోతాయన్నట్టు. అయ్యో బాబు ఎంత ఆశ్చర్యమో చూడండి. చెబితే అంత తేలిగ్గా మనం చెయ్యలేము, కానీ చెయ్యగలిగితే మాత్రం మానవుడు తరించడానికి ఇంతకంటే ఉపాయం మరొకటి. అసలు ఈ సృష్టిలో ఏ పాపమైన ప్రక్షాళన చేసే మహానదులు అంటే ఆ మూడు, గంగా యమున సరస్వతులు. వాటికి కూడా దోషం పోవడానికి గురువు సేవ చేసుకునేవాడు దిక్కట. రోజు గురువు సేవ చేయటం వల్ల ఆయనకు అంత శక్తి వచ్చింది. అటువంటి వాడి కాళ్ళు బొటన వేళ్ళు కడిగి ఆ నీళ్లు చేతిలో పోసుకుని ఆచమనం చేస్తే మీ ముగ్గురి పాపాలు పోతాయి. వెళ్ళండి, అర్ధరాత్రి పూట ఆ పని చేయండి. అది కూడా గురువు సేవ చేస్తున్నప్పుడే కడగండి ఆయన కాళ్ళు, ఆ నీళ్లే తాగండి అని చెప్పాడట బ్రహ్మదేవుడు. ఆ రోజు నుంచి వాళ్ళు ముగ్గురు అనుదినము అర్ధరాత్రి వేళ వచ్చి ఆ కుక్కుట మహాముని ఆశ్రమ ప్రాంగణం అంతా అలికి కళ్ళాపుదల్ని ముగ్గులు పెట్టి ఆ తర్వాత గురువు పాదాలు ఒత్తుతూ గురునామే సకల తీర్థమయమని భావించి లోలో నానంద పడునోరులేని యోగివోలే. గురువు యొక్క సేవే, గురువు నామమే మహానందం. ఇంతకంటే మరొక తీర్థం లేదు, ఇంతకంటే మరొక తరణోపాయం లేదని భావించి లోపల లోపల బ్రహ్మానందపడేటటువంటి పరమ జ్ఞాన సంపన్నుడు, పరమ వైరాగ్య సంపన్నుడు అయిన ఆ కుక్కుట మహాముని దగ్గరికి వెళ్ళేవారట. ఆ గురువు కాళ్ళలో ఒత్తుతూ ఉన్నప్పుడు ఆయన కాళ్ళ మీద కమండల జలం పోసి ఆ బొటన వేళ మీద ఆ నీళ్లు చేతుల్లోకి పోసుకుని అవే తీర్థంగా స్వీకరించగానే నల్లగా ఉండేటటువంటి ఆ యమున, గంగ, సరస్వతి పాపాత్ముల యొక్క పాపాల వల్ల వాళ్ళు నల్లగా అయిపోతూ ఉండేవారు. నా అంత తెల్లగా ఉండేవాళ్ళు కూడా ఆ దుర్మార్గులందరూ స్నానం చేయటం వల్ల నల్లగా మారిపోయేవారట. కానీ వెంటనే ఈ కుక్కుట మహాముని పాదతీర్థం తాగ్గానే అందంగా తగతగలాడిపోతూ వెళ్ళిపోయేవారట. అదే పాండురంగ మహాత్మ్యం అనే కథ కూడా మనకి భవిష్యత్తులో స్కాంద పురాణంలో వస్తుంది. ఈ కథ అప్పుడు ఇంకా బాగా చెప్తాడు అక్కడ అందులో. ఈ పుండరీకుడు అనే ఒక దుష్టుడు తల్లిదండ్రుల్ని తన్నిన దుర్మార్గుడు ఇంట్లోంచి గెంటేసిన పాపాత్ముడు అక్కడికి వస్తాడు. ఈ ముగ్గురు కూడా స్కాంద పురాణంలో చాలా గొప్ప కథ ఇది. గంగా యమున సరస్వతులు అతని కళ్ళ ముందే లోపలికి వెళ్ళి గురువుగారి పాదతీర్థం తీసుకుని బయటికి రాగానే అందంగా వస్తూ ఉంటే ఈ మూర్ఖుడు వెళ్ళి వాళ్ళని మీరు నాతో రండి నాకు కావాలని కోరాడు. నదులు కూడా తన సంగమం చేయాలని కోరాడు. మూర్ఖుడా, మేము నీలాంటి దుర్మార్గుడి నుంచి తప్పించుకోవడానికి బయటకు వచ్చామనంటే వినకుండా గంగను పట్టుకోగానే గంగ మళ్ళీ నల్లగా మారిపోయిందట. ఓరి దరిద్రుడు త్రాష్టుడా, మాకెక్కడ దాపరించావురా, కోటి మంది స్నానం చేస్తే కూడా ఇంత నలుపు ఎప్పుడు ఎక్కను నేను, కానీ నీలాంటి కాముకుడు స్నానం చేయటం వల్ల నేను నల్లబడ్డాను అని ఆవిడ వెంటనే మళ్ళీ లోపలికి వెళ్ళి అందంగా మారిపోయి మాయమైపోయింది. దాంతో ఈ మూర్ఖుడు లోపలికి వెళ్ళి మాయమైపోయిన నదుల్ని కావాలని కోరుతూ అక్కడ ఉన్న కుక్కుట మహామన్ దగ్గరికి వెళ్ళి, ఓయి లోపలికి వచ్చిన అందగత్తెలు ఎక్కడున్నా అప్పగిస్తావో అప్పచెప్పవా, ఆ అందగత్తెలు మాకు కావాలన్నట్ట. ఆయనేమో గురువుగారి సేవ చేసుకుంటున్నాడు, ఆయన కాళ్ళు నొక్కుతూ ఆయనకేం తెలుసు ఈ లోకంతో సంబంధంలా, అది నిజమైన సేవ అంటే. మనమా ఎప్పుడు ఈ దిక్కుమాలాడు వదిలేస్తాడరా బాబు, మనల్ని ఇంటికి పోయి పడుకుందామా తిండి తిందామా అనుకుంటాం. అలాగాది పరమసేవాపురుడైన ఆయన అసలు ప్రపంచాన్ని మరిచిపోయి ఉంటే అందమైన అమ్మాయిల్ని ఎమ్మంటే ఇవ్వకుండా లోపల దాచేస్తావా, ఈ దెబ్బతో నీ తలలో జేజమ్మ దిగొస్తుంది ఎగిరి తనబోయాడు, కాళ్ళు పోయాయి, అప్పుడు వాడు ఏడ్చి కాళ్ళ మీద పడ్డాడు, నీ తల్లిదండ్రుల పాద సేవ చేస్తేనే నీకు మళ్ళీ కాళ్ళు వస్తాయన్నాడు. చివరికి తల్లిదండ్రుల సేవ చేసే వాడు కాళ్ళు తెచ్చుకోవాల్సి వచ్చింది. అంతటి వాడు కుక్కుటముని. ఇప్పుడు ఆ కుక్కుటముని రేపు పొద్దున్న ఇంచుమించుగా మనం భవిష్య పురాణంలో రాసిన ప్రకారం ఏటేటమా అన్నాం అందులో, ఆగస్టు 11 నుంచి ఒక 15 రోజుల లోపు శ్రీశైల క్షేత్రానికి వస్తాడని నేను 1998 భవిష్య పురాణంలో చెప్పాను. అప్పుడు క్యాలిక్యులేషన్ చేసి చెప్పాం, ఫలానా కాలంలో ఫలానా సంవత్సరం అని చెప్పారు. అప్పుడు శ్రావణ మాసంలో కుక్కుట మహాముని శ్రీశైలానికి వస్తాడట 98. ఈ పురాణం కూడా భవిష్య 97 అది ఆవిడకి అంత గుర్తు రాసి పెట్టారు అందుకని. ఈ మధ్యనే మన అంబికాకృష్ణ గారు కూడా ఆ విషయం మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు నాకు. 97 భవిష్య పురాణాన్ని కృష్ణ గారు దాదాపు ఒక 25 రోజులు 25 రోజులు కానీ మొత్తం మీద చెప్పించారు. అప్పుడు ఇక్కడ కాకుండా రామకోట్ల, ఈ ఒక్క పురాణమే రామకోట్లో జరిగింది. ఆ క్యాసెట్లు కూడా అయ్యాయి. అందులో చాలా అద్భుత విశేషాలు ఉన్నాయి. ఈ పురాణాల్లో చెప్పిన వాడు ఇదేది అర్థం కాదు, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఆ మహర్షి అదృశ్య రూపంతో విహరిస్తాడట. ఆ కాలంలో 11 నుంచి మనం ఈ సంవత్సరం ఓ 10-15 రోజుల్లోపు శ్రీశైల క్షేత్రారణ్యాలలో తిరిగితే ఆ సమయంలో ఏమో దైవానుగ్రహం ఉంటే అటువంటి పుణ్యాత్ముడు ఏ రూపంలో అయినా తీర్థాన్ని అనుగ్రహించవచ్చు. ఆ ఒకవేళ ఆయన కనబడకపోయినా ఆయన పాతాళ గంగాధులలో స్నానం చేస్తాడు. ఆ సమయంలో ఆయన స్నానం చేసిన ఆ క్షేత్రంలో ఆ తీర్థంలో మనం స్నానం చేయటం మనకు ఒక మహాయోగం. ఆయన కాళ్ళు కడిగి గంగా యమునా సరస్వతులే బాగుపడుతూ అంటే ఆయన ములిగితే పాతాళ గంగ ఏమవుతుందో ఆలోచించండి, అందులో స్నానం చేస్తే ఏమవుతుందో ఆలోచించండి. నాకు ఈ విషయం చెప్పాను కానీ మర్చిపోయా, చెప్తున్నాను కదా. ఈ యుగంలో ఒక గొప్ప కారణజన్ముడు అంబికా కృష్ణ గారండి. అసలు ఆ దర్బార్పతి వారు కేవలం మీ పురాణాలు మీ అందరికీ అందించి మిమ్మల్ని తరింపజేయడానికి పుట్టిన పౌరాణికులు వాళ్ళు. వ్యాసుడు అంతే ఇంక సందేహం లేదు, బాగా కొట్టండి, కొట్టేటప్పుడు వాళ్ళు సగం సగం అవుతుంది. ఆనాడు కూరుకోకపోతే మనం ఈ కార్యక్రమాలు చేయలేము. నేను ఈ 97లో చెప్పి ఈ విషయం నేను మర్చిపోతే కూడా లేటెస్ట్గా 10 రోజులకు 15 రోజులకు ఈ మధ్యకాలంలో నేను ఫోన్ చేసి ఆ భవిష్య పురాణంలో ఫలానా క్యాసెట్లో ఫలానా ఉందని గుర్తు చేస్తున్నారు. తద్వారా మళ్ళీ ఎప్పటికప్పుడు ఆ పురాణాల విశేషాల్లో ఆయనకి చూడాలని ఉంది, ఆయన శ్రీశైలం వెళ్ళాలని కోరుకుంటున్నారు. అదిగో ఈ శిష్యురాలు విజయ్ కూడా అలాగే ఆ క్యాసెట్లు విన్నప్పుడు రాసేసింది టేకం కావడం పుస్తకంగా రాసేసి ఏమండో నేను ఎప్పుడన్నాను ఫలానా డేట్ ఎక్కడుందంటే ఆవిడ అడగచ్చు అన్నమాట. అలాగ ఈ కార్యక్రమాలన్నీ ఒక్కొక్కసారి నాకు ఆనందం కలుగుతూ ఉంటుంది. ఏదో పుట్టి గాలికి పోకుండా ఈ పురాణాలని మీకు వినిపించగలిగే భాగ్యం నాకు కూడా కలిగింది. నిజంగా వ్యాసుడు మహాత్ముడు రాశాడనే విషయం తెలిసిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు. కొద్దిమంది ఉన్న ఒక పురాణాన్ని పట్టుకుంటే రెండో పురాణం పట్టుకోలేరు. 18 పురాణాలు చెప్పగలిగే సామర్థ్యం పాండిత్యం ఇచ్చిన సరస్వతికి మొక్కుతున్నాను. ఆ సరస్వతి బ్రహ్మ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి అంబిక కృష్ణగారిలో దూరి ఈ 18 పురాణాలు చెప్పించాలని ఇచ్చినందుకు మనం కృష్ణగారికి మనస్ఫూర్తిగా మొక్కండి, ఏం తప్పులేదు. ఆపై మీకు మొక్కుతాం, ఎందుకంటే మీరు భక్తి శ్రద్ధలతో వింటున్నారు కాబట్టి మిమ్మల్ని చూస్తే ఉత్సాహం కలుగుతుంది. ఇంతమంది భక్తులు జ్ఞాన సంపన్నులు ఇక్కడ వింటున్నారు భక్తి శ్రద్ధలతోనని. మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున తలుచుకోవాలి. మీ అందరికీ భగవద్ అనుగ్రహం కలుగ్గాక. ఈ పురాణ యజ్ఞం ఒక మహాయజ్ఞం, చిట్ట చివర 18 పురాణాలు అయిపోయాక ఒక గొప్ప కార్యక్రమం చేస్తాం. ఆ కార్యక్రమం నాడే మీ అందరికీ ఇంకా అంతవరకు నేను ప్రస్తుతం మీకు ఆశీస్సులు ఇవ్వడం తప్ప పౌరాణికుడు ఎప్పుడు భక్తితోటి మొక్కకూడదు. అందుకే ఒక్కొక్కసారి పులోకించి మీ అందరికీ కూడా అలా అంటూ ఉన్న ఆశీర్వచనాలు ఇవ్వాలి. పౌరాణిక స్థానం అటువంటిది. పౌరాణికుడి నమస్కారాలు ఎప్పుడూ స్వీకరించకూడదు మీరు, అది దోషమని శాస్త్రం చెబుతోంది. పొరపాటు ఎప్పుడైనా నేను నమస్కారం అన్నా మీరు నమస్కారం పెట్టి ఊరుకోండి అంతే, మాకు కాబట్టి దండం పెట్టాడని అనుకోకండి. నా సంస్కారంతో నేను అలా పెట్టినా ఎందుకని మీకు ఆ విషయం భాగవతంలో చెప్పా, చాలా పురాణాల్లో వచ్చింది. సూత మహర్షి బలరాముడు వచ్చినా లేవలేదు, కారణం అదే. అయితే మీరు బలరాముడిలాగా నాగలు పెట్టినని కూడా చంపేరు కాబట్టి నాకు అదో ధైర్యం. అంచేత ఏది ఏమైనా పౌరాణికుని ఆశీస్సులు మాత్రం ఎప్పుడూ ఉండాలి. ఎందుకు చెబుతున్నాను అంటే ఈ గంగాద్వారం హరిద్వారం అటువంటి దీన్నే మాయా అని కూడా అంటారు. ఈ మాయలో యమున అనేది ఒకప్పుడు అక్కడ స్నానం చేసేదట. ఆ దివ్య క్షేత్రం అట హరిద్వారం అది. అక్కడ మహావేగంగా పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది గంగానది. ఇది శక్తిపీఠం. అమ్మవారు చండికగా మానసాదేవిగా రెండు కొండల మీద ఇక్కడే వెలిసింది. ఆ అమ్మవారి దర్శనం చేసుకోవటం ఒక భాగ్యం, అక్కడ గంగలో స్నానం చేయడం ఒక భాగ్యం. ఆ మహాభాగ్యం హరిద్వారం దగ్గర ఉన్నది. మోక్షద్వారము ఈ హరిద్వారము శుభకాలం బులందు శోధించి తలచీ ఆ పరీక్షిత్తు మహామోక్షమందజాలెను తలచినంత మోక్షధామమిచ్చు దివ్యమైన క్షేత్రము సుమ్ము ఈ హరిద్వారమనగా ఈ క్షేత్రం ఎటువంటిది? పరీక్ష నరేంద్రుడికి కూడా మోక్షం ఇచ్చిన స్థానం. ఆ క్షేత్రాన్ని హరిద్వారం హరిద్వారం అని తలచినంత మాత్రం చేతే హరి దగ్గరికి ద్వారాన్ని తెరుస్తుందట, అందుకే హరిద్వారం అన్నారు. అటువంటి ఆ దివ్యక్షేత్రం దర్శించి మానవులు తరించాలి. అది ముక్తిధామం, అది కూడా పైగా అక్కడ నుంచే దగ్గరలోనే హృషీకేశం ఉన్నది. ఇంద్రియాలకు అధిపతి విష్ణుమూర్తి అక్కడ యోగేశ్వరుడి తిరుగుతాడు. బదరి, కేదారం, గంగోత్రి, యమునోత్రి, చారుధామయాత్ర అక్కడ నుంచే చెయ్యాలి. అటువంటి ఆ హరిద్వారములో పరమ పవిత్రమైన తీర్థంలో భక్తి శ్రద్ధలతో పిండ ప్రదానం చెయ్యాలి. నంద లలిత తీర్థాలు, ఆపై మాయాపురం అంటే జగన్నాథం, పూరి జగన్నాథానికి మాయాపురం. హరిద్వారాన్ని మాయా అంటారు, మాయాపురి అని పిలిచామంటే మాత్రం పూరి జగన్నాథం, సముద్ర తీరం. అక్కడ సుభద్రా సమేతుడై సాక్షాత్తు నారాయణుడు కృష్ణుడు అక్కడున్నాడు. బలరాముడు తన అన్నగారితో తన చెల్లెలితో కృష్ణ పరమాత్మ ఉన్నాడు. అది మరొక విశేషం. శ్రీకృష్ణుడు శరీరం విడిచిపెట్టాక ఆ శరీరం ఒక దొంగ అయిపోయింది. ఆ దొంగనే అక్కడ కృష్ణుడిగా చెక్కాడు. అందువల్లే భాగవతంలో కూడా ఏమని చెప్పారు, శ్రీకృష్ణ శరీరము జగన్నాథ క్షేత్రం పై ఒప్పి, సముద్ర తీరంబున జగన్నాథ క్షేత్రం పై ఒప్పి అని, జలధి ప్రాంతంబున జగన్నాథ విగ్రహం పై ఉండి అంటాడు. శ్రీకృష్ణుడు విడిచిపెట్టిన ఆ శరీరం సముద్ర తీరములో శ్రీమన్ కృష్ణుడికే మళ్ళీ ఉపయోగపడింది. అంటే కృష్ణుడి శరీరం విడిచిపెట్టగానే సముద్రంలో కలిసిపోయి ఆ శరీరం అది ఒక కొయ్య దొంగగా మారిపోయి మళ్ళీ పూరి దగ్గర తేలింది. అక్కడే ఇంద్రజ్యుమ్న మహారాజు ఆ దొంగని ఏం చేశాడు, కృష్ణ విగ్రహంగా చెక్కించాడు. అంత గొప్పదది. ఆ దివ్యక్షేత్రాన్ని కూడా పిండ ప్రదానం చేసే దివ్యక్షేత్రంగా భావించాలి. ఇంకా బ్రహ్మకుండం, బ్రహ్మకపాలం అని పిలువబడేది మరొకటి ఉంది. ఈ బ్రహ్మకపాలం బదరి దగ్గర ఉన్నది, సరిగ్గా ఆ ఉష్ణకుండానికి పక్కనే కనపడుతుంది ఈ బ్రహ్మకపాలం. అక్కడ బ్రహ్మ తన కపాలాన్ని విమోచన చేసుకున్నాడట, ఒకప్పుడు చెయ్యి కడుక్కున్నట్ట. కపాలం వచ్చి పడిపోయిన తర్వాత ఆ చెయ్యి కడగాలిగా ఆ ప్రక్షాళనమైన ప్రదేశం, అక్కడ కూడా పిండ ప్రదానం చెయ్యాలి. పరమ భయంకరమైనటువంటి చలితో ఉంటుంది ఆ ప్రదేశం. ఆ చలిని కూడా లెక్క చేయక పిండ ప్రదానం చేసేవారు అక్కడ ఆ నీటిలో స్నానం చేస్తారు. చాలా ఉష్ణకుండ స్నానానికి పక్కనే కనపడుతూ ఉంటుంది ఆ దేవన్నవాడు, చాలా పక్కనే దగ్గరలో ఉంటూ ఉంటుంది. ఇక గంగా గోమతి సంగమ స్థానమైన నైమిషంబు పితృప్రీతికరముగాదే. గంగానది ధార వచ్చి కలిసి గోమతిగా ప్రవహించే దివ్యక్షేత్రం, బ్రహ్మ కమండలం నుంచి ప్రవహించే దివ్య నది గోమతి నది ప్రవహించే క్షేత్రం నైమిషారణ్యం, అక్కడ కూడా పిండ ప్రదానం చెయ్యాలి. పూర్వం బ్రహ్మదేవుడు తన మనోమయమైనటువంటి చక్రాన్ని పంపించగా ఆ చక్రం అక్కడ శిథిలమయ్యింది. నేమి అంటే చక్రం చుట్టూతో ఉండే ఇనప కమ్మి. ఎత్ర నేమి సంశీర్యతే తదేవ నైమిషం, ఎక్కడ ఈ నేమి ఈ చక్రం చుట్టూతో ఉండే ఇనప కమ్మి విరిగి శిథిలమై నేల మీద పడిందో అదే నైమిషం. ఆ నైమిష క్షేత్రంలో ఎక్కడో పాతాళ జలాన్ని కూడా చీల్చుకొచ్చింది ఆ ఇనప మొక్క, అదే ఇప్పటికి కూడా అక్కడ చక్రతీర్థం అనే పేరుతో ఉంది. అది నైమిషారణ్యం, చాలా పితృప్రీతికరమైనది. అక్కడ కూడా పిండ ప్రదానం చేయాలి. అక్కడ పిండ ప్రదానం చేయటం వల్ల ఒకటి కాదు, ఇంచేత 18 పురాణాలు కూడా అక్కడ సూత మహర్షి చెప్పాడు సౌనకాదులకి. సూత గద్ది అక్కడ ఉన్నది, ఎన్నో అదృష్టవంతులు 2 సార్లు కూడా చూసిన వాళ్ళు ఉన్నారు. అటువంటి నైమిషంలో కూడా శాశ్వతంగా పిండ ప్రదానం చేసినటువంటి వాడు మోక్షం పొందుతాడు. ఆ ప్రదేశంలో యజ్ఞవరాహమూర్తి ఉన్నాడు, విష్ణుమూర్తి, శూలధారి అని శివుడు పక్క పక్కన ఉంటారు. అక్కడ బంగారు ద్వారం ఉందిట. శివుడు అష్టాదశ భుజుడు. అక్కడ విష్ణు చక్రపు అంచు శిథిలమైన స్థలమే ఆ నైమిషమట. పూర్వం యజ్ఞవరాహమూర్తిగా విష్ణు మారిన చోటు కూడా అది. ఆ విషయం మనకి చాలామందికి తెలియదు. మామూలుగా చక్రం శిథిలమైపోయింది అంచేతే నైమిషం అని పేరు. కానీ ఒకప్పుడు అరుణాచలం అని ఇప్పుడు మనం పిలుస్తున్నాంగా, అక్కడ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి నువ్వు గొప్ప అంటే నువ్వు నేను నువ్వు గొప్ప అని ఒకడి మీద ఒకళ్ళు యుద్ధం చేశారు, అదో తమాషా. ఒకనాడు బ్రహ్మదేవుడు సమస్త లోకాలు తిరుగుతున్నాడు హంసవాహనం మీద. అలా తిరుగుతూ ఉంటే దారిలో నీలమేఘఛాయ శరీరుడు పరమసుందరుడైన విష్ణుమూర్తి దర్శనమిచ్చాడు. ఆ విష్ణుమూర్తి లేచి నిలబడి తనకి దండం పెట్టలేదని కోపంతో, బ్రహ్మదేవుడు ఎవడవయ్యా, నీలమేఘఛాయ శరీరుడా, నేను బ్రహ్మని, లోకాలకే కర్తని, నాకు దండం పెట్టు అన్నట. రేయ్, నువ్వెంతరా గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించింది, నా బొడ్డులోంచి వచ్చిన తామర పువ్వులోంచి పుట్టిన బుడ్డాడివిరా నువ్వు, ఆ నువ్వు వచ్చి నన్ను ఎక్కిరిస్తావా, నువ్వే నాకు దండం పెట్టు అన్నాడు. ధ్వంసంటహ అంటే ధ్వంసంటహ అనుకున్నారు, నేనే గొప్పవాడిని అంటే నేనే గొప్పవాడిని అనుకున్నారు. ఇక ఇద్దరు యుద్ధం మొదలెట్టారట. భీకరమైన అస్త్రాలతో శస్త్రాలతో యుద్ధం చేశారు. ఆ అస్త్రశస్త్రాలతో లోకాలన్నీ వెలుతురుతూ నిండిపోయి అల్లకల్లోలమైపోయాయి. అలా అల్లకల్లోలమైపోతూ ఉంటే దేవతలు వణికిపోయి, ఋషులు వణికిపోయి వెంటనే శివుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టారు, పరమేశ్వర రక్షించు రక్షించు, బ్రహ్మదేవుడు విష్ణువు కొట్టుకుంటున్నారు ఆ యుద్ధానికి, లోకాలు అలకల్లోలమైపోతున్నాయి, అకాల ప్రళయం వస్తోంది అనగా శివుడు వాళ్ళని ఓదార్చి ఆ ఇద్దరికి మధ్యలో పెద్ద లింగరూపంతో ప్రత్యక్షమయ్యాడు. ఆ లింగరూపంతో ప్రత్యక్షమైన చోటే అరుణాచలం. అదే లింగోద్భవ కాలం, అర్ధరాత్రి 12 ఆవిర్భవించాడు అక్కడ ఆయన. అదే మహాశివరాత్రి. పోయి మీ ఇద్దరు కొట్టుకుంటున్నారు, మీరు కొట్టుకోవడం కా చేయవలసిన పని. ఒకడు పాతాళానికి వెళ్ళండి, ఒకడు పైకి వెళ్ళండి, ఎవరు తల కానీ లేక మొదలు కానీ చూసొస్తారో వాళ్ళే గొప్పవాళ్ళు అనగా విష్ణుమూర్తి యజ్ఞవరాహమూర్తి తెల్లని వరాహమూర్తి రూపంతో భూమిని తవ్వుకుంటూ వెళ్ళాడట. ఆయన ఎక్కడ నుంచి భూమిని తవ్వుకుంటూ వెళ్ళాడో అదే నైమిషారణ్యం. అది ఇక్కడ చెప్పారు, ఇప్పటివరకు మనకి ఎక్కడ చెప్పరా. గంగోద్భవేంతు గంగోద్భేదంతు గోమత్యాం యత్రోద్భూత సనాతన తథా యజ్ఞవరాహస్తు దేవదేవశ్చూలభుత్తు యత్ర తత్కాంచనం ద్వారమష్టాదశ భుజోహర నేమిస్తు హరిచక్రస్య శీర్ణాయత్రాభవత్పురా తదేవ నైమిషారణ్యం సర్వతీర్థ నిషేవితం దేవదేవస్య తత్రాపి వారాహస్య చ దర్శనం. ఇక్కడ చెప్పారు ఆ విషయం. శ్రీమన్నారాయణుడు 18 భుజములతో కాళ్లతో భూమిని చీల్చుకుంటూ పాతాళం వరకు వెళ్ళిపోయాడు. వెళ్ళి కూడా శివదర్శనం చేయలేక మళ్ళీ పైకి వచ్చేశాడు. అదా ప్రకారంగా బ్రహ్మగారు కూడా అలాగే పైకి వెళ్ళాడు. వరాహ స్వామిలాగే ఈయన ప్రయత్నం చేశాడు, కాకపోతే ఈయన పాతాళానికి వెళ్ళాలి కాబట్టి వరాహంగా తవ్వుకెళ్ళాడు. ఆయన పైకి వెళ్ళాలి కాబట్టి హంస రూపం ధరించి ఎగురుకుంటూ వెళ్ళాడట. ఆకాశంలో హంసలమై హాయిగ ఎగిరే జంటలమైన ఆకాశంలో హంస రూపంలో ఎగిరిపోయాడు. పాపం ఎగిరాడు ఎగిరాడు కానీ తలకాయ మాత్రం కనపడలేదు. శివుడు తలకాయ అంటే అంత తేలిగ్గా కనపడిపోతున్నారు. పద్మాకర్ గారు తలకాయ అనుకున్నారేంటి టకేలు పట్టుకోవడానికి. అమాంతంగా ఎగిరి 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 విసిగిపోయి తిరిగి వస్తూ ఉంటే భూలోకంలో ఎవడో చిన్న లింగం చేసేట, మట్టి లింగం, దాని మీద ఓం నిధనపత ఏ నమః అంటూ మొగలిపు విసిరట్టి మొగలిపు వీళ్ళు అక్కడ తగిలిందిట. అది శివుణ్ణి పొందాలంటే మార్గం. భక్తితో ఇక్కడ వేస్తే పువ్వు అక్కడ నెత్తి మీద పడుతుంది. అంతేగాని అహంకారంతో వెతుక్కుంటూ పెడితే ఆ శివలింగం దర్శనం కాదు. ఆ పువ్వు అనుకోకుండా శివుడి శిరస్సు నుంచి కిందకు రాలుతోంది. వెంటనే బ్రహ్మగారు చాలా తెలివైన వాడు, ఏమోయ్ మొగల్ కహాస్య ఆరహేహో అన్నట. శివకే శిరసి ఆరహాహం అదిట. అయితే ఏముంది, నాకు విష్ణువుకి మధ్యలో తగాద వచ్చింది, నువ్వు కాస్త దయచేసి నాకు ఒక అవకాశం ఇవి, సాక్ష్యం చెప్పాలి. భూలోకంలో దొంగ సాక్ష్యం చెప్పేవాడు చాలామంది ఉన్నారు, కంచిస్వామి మీదే ఎదురు తిరిగి సాక్ష్యం చెప్పే దొంగ దౌర్భాగ్యులు ఎంతమంది లేరు. అలాంటి వాళ్ళలో నువ్వు కూడా చేరుదు కానీ మొగలి మొగలి నువ్వు వస్తే నీకేదైనా డబ్బిస్తానన్నట. ఓకే అంది పాపం మొహమాటానికి పోయి. వెంటనే ఆయన వచ్చాడు, ఏం విష్ణుమూర్తి మొహం వేలాడేసావంటే నేను శివుడి యొక్క మొదలు చూడలేకపోయాను అన్నట. నేను తలకే చూసి వచ్చాను, ఇదిగో సాక్ష్యం మొగలి అనగానే చూశాడండి అందిట పాపం. వెంటనే ఆయన విష్ణుమూర్తి అలాగా అయితే విష్ణువు కంటే బ్రహ్మే గొప్ప అన్నమాట అని వెంటనే బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి ఆయన్ని పూజ చేశాడు. ఆగ్రహించాడు శివుడు, పళ్ళు పటపట కొరికాడు, సోలం తీసుకుని బయటకు వచ్చాడు. ఎంత పాపం చేశావురా అంటూ భైరవుణ్ణి సృష్టించి బ్రహ్మ యొక్క 5వ తలకే నరికి పారేశాడు. అబద్ధపాట తలకాయని మొగలి పువ్వుని అర్హత లేదు పొమ్మన్నాడు. తర్వాత బ్రహ్మను చంపకుండా విష్ణువు అడ్డుపడ్డం అదంతా మనం శివపురాణంలో చెప్పుకున్న గొప్ప కథ. ఇక ఆ వరాహమూర్తిని శివుడు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశాడట. ఆ యజ్ఞవరాహమూర్తి నైమిషారణ్యంలో అర్ధరాత్రి వేళ పాతాళానికి వెడుతూ ఉంటాడు. ఆ విధంగా యజ్ఞవరాహమూర్తిగా తవ్వుకుంటూ భూమిని గోమతీ తీరం నుంచి వెళ్ళినటువంటి ప్రదేశం అదే కాబట్టి ఆ ప్రదేశానికి నైవిశారణ్యానికి విష్ణుక్షేత్రం అని కూడా పేరు. అక్కడ శివుడు 18 భుజములతో శూలంతో రాత్రిపూట కాపలా కాస్తాడని ఇక్కడ చెప్పారు. అష్టాదశ భుజములతో ఇక్కడ చెప్పారు. దేవదేవస్థ శూలభృత్తు ఎత్ర తత్ కాంచనం ద్వారం అష్టాదశ భుజో హరహ, 18 చేతులతో శూలం పుచ్చుకుని ఆ ప్రదేశం అంతా కళ్ళ తిరుగుతాడు. ఈ విషయం కిద్దరిసారి తెలుసుంటే రాత్రిపూట మిమ్మల్ని అందరినీ కాసేపు ఆ నైవిశారణ్యంలో అక్కడ తీసుకెళ్ళేవాడు. అప్పటికి ఇది నాకు ఐడియా లేదు అంచేత సరే ఏం చేస్తాం చేసుకున్నవాడు చేసుకున్నది మహాదేవ అని 18 భుజాలతో అర్ధరాత్రి పూట పరమేశ్వరుడు తిరుగుతూ ఉంటాట గోమతీ తీరంలో. ఆ మహానుభావుణ్ణి దర్శించుకునే దివ్యక్షేత్రం అది, అది సర్వ పాపనాశకం, కృత శౌచ్యము అంటారట ఆ మహారణ్యాన్ని. అటువంటి ఆ ప్రదేశంలో పిండ ప్రదానం చేస్తే పితృదేవతలు తరిస్తారు. ఇక ఆపై నారాయణుడు నరసింహ రూపంతో విహరించేటటువంటి దివ్యక్షేత్రం అహోబలం, అహోబలం నృసింహస్వామి. ఇక్కడే ఆ అమ్మవారిని, ఏ అమ్మవారిని, చెంచులక్ష్మిని, చెంచులక్ష్మివి నీవేనంటూ చెట్టు లెక్క గలవా వనరహరి పుట్ట లెక్క గలవా చెట్టు నెక్కి ఆ చెటారుకం అన్న చిగురుకో ఎగలవా వనరహరి చిగురుకో ఎగలవా అంటూ ఆయన పాడి వెళకొళంగా పాడాడు అనుకున్నారు. ఇవన్నీ వెట్టు అనుకుంటున్నారు కాదనమాట, ఈ పురాణాల్లో కూడా ఉన్నాయి. చెంచులక్ష్మి వివాహం చేసుకున్న అహోబలం దగ్గర పిండ ప్రదానం చాలా గొప్పదని చెప్పారు ఇందులో. అప్పటి వరకు మనం పూర్తిగా విషయం తెలియదు. నృసింహ పురాణంలో చెప్పాడు, తక్కిన వాటిల్లో చెప్పాడు, ఇందులో మరింత బాగా చెప్పాట. అలాగా ఆ దివ్యక్షేత్రం అయితే ఎక్కడ పెట్టాలి పిండ ప్రదానం? చెంచులక్ష్మిని పెళ్లి చేసుకున్నది చాలా పైన 12 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. మేము ఎరిగి 2001లో అనుకుంటాం, కొంతమంది ఏలూరు నుంచి మహానుభావులం బయలుదేరి వెళ్ళాం. అక్కడ ఆ పైకి నాతో పాటు చాలా కష్టపడి కొంత దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసి మర్నాడు ఉదయమే తెల్లవారుదామని 5:30కో 6:00కో బయలుదేరి సాయంకాలం 4:00కల్లా తిరిగి వచ్చారు మొండిగా. మహాభక్తులు ఉన్నారు మనలో. అలా చెంచులక్ష్మి దగ్గరికి కూడా వెళ్ళాం. అక్కడ పిండ ప్రదానం చేయాలనే విషయం అప్పటికి తెలియదు, ఇప్పుడు ఇందులో చెప్పారు. అక్కడ చాలా నరసింహుడు చెంచులక్ష్మి వివాహం చేసుకున్న అహోబలం నృసింహుడు పితృదేవతలకి ఆనందం కలిగిస్తాడు. ఇక ఇక్షుమతి గంగా సంగమం ఉందట. తీర్థం ఇక్షుమతి నామ పితృణాం వల్లభం సదా సంగమే ఎత్ర తిష్టంతి గంగాయా పితరస్సదా. ఇక్షుమతి నది గంగా నదిలో కలిసే పితృప్రియమైన ఒక తీర్థం ఉన్నది, అక్కడ కూడా పితృదేవతలు ఎల్లప్పుడూ నివసిస్తారు. ఆపై కురుక్షేత్రం మహాపుణ్యం సర్వతీర్థ సమన్వితం. కురుక్షేత్రం మహాపుణ్యం, అది సర్వతీర్థాలు చేరి ఉండే దివ్య ప్రదేశం, అక్కడ కూడా పిండ ప్రదానం శుభకరం. ఆపై సరయూనది పుణ్యకరమైనది, సర్వదేవతలకి పూజ్యమైనది. శ్రీ రామచంద్ర ప్రభు చివరి శరీరం విడిచిపెట్టేటప్పుడు నేను ఈ సరయూ నదిలో కలిసిపోయి వైకుంఠానికి వెళ్ళిపోతాను, నాతో పాటు ఎవరు సరయూలో మునిగితే వాళ్ళందరినీ వైకుంఠానికి పట్టుకుపోతాను అన్నట్ట. ఆయనతో వెళ్ళడానికి ఇష్టపడిన వాళ్ళంతా ఆయనతో కలిసి అందులో మురిగారు. చూస్తూ ఉండగా వైకుంఠానికి వెళ్ళారట. ఇదంతా నిజమో కాదు అనుకునే వాళ్ళు అప్పుడు ఉంటారుగా, అందుకని వాళ్ళు కొంచెం భయపడి ఒడ్డు మీద ఉన్నారు. వాళ్ళు రాముడితో పాటు తక్కిన వాళ్ళంతా కూడా వైకుంఠానికి ఎడుతుంటే ఏడ్చి, అరే రే రాముడి వెంట వెళ్ళే వాళ్ళంతా కూడా వైకుంఠానికి ఎడతారని చెప్పినా మనం కొంతమంది భయపడి ఉండిపోయాం, రాముడు ఎడిపోయాడు, ఇప్పుడు దిగి ఉపయోగం ఏముంది మనం అని ఏడ్చారు. ఈ విషయాన్ని పురాణాల రూపంలో రాశారు. అందువల్ల అప్పుడు రాముడు వెళ్ళిపోతూ వాళ్ళకి చెప్పాట, మేము ఇందులో కలిసి వైకుంఠానికి వెళ్ళాం, మాతో పాటు మీ పితృదేవతలు తరించారు, ఇక్కడ పితృదేవతలకి ప్రీతికరంగా పిండ ప్రదానం చేసేవారిని వైకుంఠానికి తీసుకెడతాను అన్నట్ట. అందువల్ల సరయూ నది పితృదేవతలకి పిండ ప్రదానం చేయడానికి ప్రసిద్ధ క్షేత్రం. అక్కడ పిండం పెడితే వైకుంఠం గ్యారంటీ అట. సర్వదేవతలు అక్కడ దాన్ని పూజ్యంగా భావిస్తారు. ఇంకా ఇరావతి, యమున, దేవిక, కాళీ, చంద్రభాగ, తృషద్వతి, వేణుమతి, పార, వేత్రవతి అనే నదులు పితృదేవతలకి ఇష్టమైనవి. ఇక్కడ శ్రాద్ధం జరిపితే 1,00,000,000 ఫలితం కలుగుతుంది అని ఈ ఒక్క శ్లోకంలో చెప్పాడు. ఏమని? పితృణాం వల్లభాహ్యత శ్రాద్ధే 1,00,000,000 మతాహ. కోటి గుణామత ఇదే చెప్పాడు. శ్రాద్ధం పెట్టడం ఈ పైన చెప్పినవన్నీ మళ్ళీ ఇంకా పేర్లు చెబుతాను, ఇరావతి, యమున, దేవిక, కాళి, చంద్రభాగ, తృషద్వతి, వేణుమతి, పారా, వేత్రవతి. ఈ నదుల దగ్గర తీరంలో ఒడ్డు మీద పిండ ప్రదానం చేయడం కోటి రెట్లు ఫలితం. నది మధ్యలో పిండం పెడితే మంచిదని ఒక ఆయన ఈదుకుంటూ వెళ్ళాడు నది మధ్యలో. నది మధ్యలో పిండం పెడదాం అనుకుంటామే, ఇది డామ్మని ములిగిపోయాడు, ఈయనకి ఇంకోటి పిండం పెట్టాల్సి వచ్చింది. అఫ్కోర్స్ అందులో ములిగిపోతే కూడా మోక్షం వస్తే అది వేరే విషయం అనుకోండి. మధ్యలో పెట్టమని ఎవడో అండవు, ఒడ్డు మీద పెట్టాలి. అప్పుడప్పుడు కొన్ని చోట్ల మాత్రం సంగమంలో పడవలో వెళ్ళి పిండాలు అందులో కలపమంటారు, గంగా యమున కలిసే చోట అక్కడ, అది కూడా మంచి పడవలో వెళ్ళి కలపాలి. అంతేగాని ఓ మూర్ఖత్వంతో వెళ్ళమని ఎక్కడా చెప్పరు. సరే, ఆపై నేటికి మహామార్గం కనబడే ఒక మార్గం ఉన్నది, అదే జంబూ మార్గం. దానిని నీలకొండము అంటారు. జంబూ ద్వీపం దగ్గర ఈ నీలకొండం ఉన్నది. ఇక్కడికి వెళ్ళే రూట్ గురించి మేము ఎంక్వైరీ చేసాం, చాలా విచిత్రమైనది, అది మ్యాప్ వేసాం. ప్రస్తుతం అది మీకు చెప్పడం కుదరదు, అది విడిగా చెప్తాం. తర్వాత భద్రసరం, మానస సరోవరం కూడా పిండ ప్రదానాలు చేయవలసిందే. అచ్చోదా నది, మందాకిని అంటే కేదార్, కేదారంలో కూడా పిండ ప్రదానం చేయాలి, అక్కడ మందాకిని అనే పేరుతో ఉంది. తర్వాత విపాస, ఇదే బియాస్, ప్రస్తుతం పంజాబ్లో ఉంది. సరస్వతి, సరస్వతి అనేది కురుక్షేత్రం దగ్గర కనపడుతుంది, మళ్ళా మనకి పదరీ దగ్గర కనపడుతుంది, అక్కడ మాన అనే చోటు నుంచి ఆ నది పుడుతుంది, కాబట్టి అక్కడ కూడా పిండ ప్రదానం గొప్పది. మిత్రపదం, వైద్యనాథం, వైద్యనాథాలు రెండు ఉన్నాయి. ఇక్కడేమో మహారాష్ట్ర దగ్గర ఒకటి చెప్పారు, చీరాక ఛత్తీస్గఢ్లో చేరింది. కాశీ నుంచి డైరెక్ట్ ఎక్స్ప్రెస్ ఉంది, అక్కడికి దాదాపు ఒక 8 అవర్స్ ఎంతో జర్నీ ఉంటుంది, అది వైద్యనాథమే. యుగాలను బట్టి ఆ రెండు చోట్ల వైద్యనాథ రంగం ఏర్పడింది అట. తర్వాత క్షిప్రా నది, శేప్రా నది అని పిలువబడేది, ఇదే ఉజ్జయిని దగ్గర మహాకాళ క్షేత్రం అంటారు, అక్కడ కూడా పిండ ప్రదానం చాలా గొప్పది. ఈ మహాకాళ క్షేత్రం 100కి 100 పళ్ళు పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని ఇచ్చే క్షేత్రం, ఎందుకంటే అక్కడ పిండ ప్రదానం చేసినటువంటి వారిని రాత్రిపూట పరిశీలించి శూలంతో తిరుగుతూ ఉంటాడు క్షేత్రపాలకుడైనటువంటి మహాకాళుడు. అక్కడ తగలబెట్టినటువంటి వాళ్ళ చితాభస్మాన్ని స్వయంగా పూసుకుంటాట, తెల్లవారుజామున వేడివేడి శవభస్మాన్ని తీసుకొచ్చి ఆ లింగానికి పూస్తారు. అక్కడ అక్కడ భద్రకాళి పర్యవేక్షిస్తుందట, ఇక్కడ పిండ ప్రదానంలో లోపం జరిగినా పర్వాలేదు అన్నారు, పిండం పెట్టాలట. లోపం జరిగితే పెద్దగా ఫలితం ఉండదు కదా, కానీ అక్కడ మాత్రం భద్రకాళి ఎలా జరిగినా పిండం పిండమే. చేతగాని వాడు ఇంత అన్నం ముద్ద తీసుకెళ్ళి అక్కడ పిండం అని పితృదేవతలు తోచుకుని పెట్టినా సరే వాళ్ళని అనుగ్రహించు తండ్రి అని భద్రకాళి మహాకాళేశ్వరుణ్ణి ఆదేశిస్తుంది. అంత దివ్యక్షేత్రం మహాకాళ క్షేత్రం. మహాకవుల్నికి ఆలవాలం అది, మహాత్యాగధనులకి ఆలవాలం అది, సాహసానికి, ఇంద్రుడి యొక్క ఆనందానికి కూడా ఆ క్షేత్రం ముఖ్యమైన క్షేత్రం అట. ఇంద్రుడు భూలోకానికి తరచుగా రావడానికి ఇష్టపడే క్షేత్రం, అక్కడికి వస్తాడు, వచ్చి ఆనందిస్తాడట, రథం మీద వస్తూ ఉంటాడట మహాకాళ క్షేత్రం అంటే. ఆపై కాలంజరం అని మరో పర్వతం, వంశోద్భేదం, ఫలోద్భేదం, గంగోద్భేదం, భద్రాస్పదం, విష్ణుపదం, ఈ ప్రదేశాల్లో కూడా పిండ ప్రదానం గొప్పది. ఇంకా ఆపై నర్మదాద్వారము అంటే నర్మదాదేవి సాగర సంగమం చేసే చోటు, నర్మద సాగరంలో కలిసే గొప్ప ప్రదేశం. అరేబియా సముద్రంలో కలుస్తుంది నర్మదా నది, ఆ అరేబియాలో నర్మద కలిసే సాగర సంగమాన్ని నర్మదా ద్వారం అంటారు. అక్కడ పిండ ప్రదానం చేస్తే గయలో పిండ ప్రదానం చేసినట్టే, సందేహము లేకుండా. తర్వాత కావేరి అని ఒక ప్రత్యేక, ఇక్కడ కావేరి కాకుండా ఉత్తర భారతంలో కావేరి ఉంది, ఆ కావేరి ఓంకార క్షేత్రం దగ్గర, ఓంకారంలో అమరేశ్వరుడు ఉన్నాడుగా ద్వాదశ జ్యోతిలింగాల్లో, అక్కడ నర్మదలో కలుస్తుంది, అది ఒక కావేరి. ఆ కావేరి నర్మదా నదిలో కలిసి ఆ సంగమ ప్రాంతానికి వెళ్ళి అక్కడ పిండ ప్రదానం చేస్తే ఓంకారేశ్వరుడు వారిని కైలాసానికి పట్టుకుపోతాడు. ఓంకారం పితృతీర్థం చ కావేరి కపిలోదకం స్మరణాదపి లోకానాం కిము శ్రాద్ధకృతాం నృణాం. అసలు ఇక్కడ ఒక మాట చెప్పాడు, ఆ ఓంకార క్షేత్రం దగ్గర కావేరీ నది నర్మదలో కలిసే చోటుని తలుచుకుంటేనే స్మరణాదపి, స్మరణం చేయడం ద్వారానే మోక్షం వస్తుందంటే కిము శ్రాద్ధ కృతానుడున, ఇంకా శ్రాద్ధం పెట్టవలసిన పనే ఉంది. ఇంకా అక్కడ శ్రాద్ధం పెట్టిన వాడు ఏమైపోతాడు, ఎటువంటి మోక్షానికి ఎడతాడు? సాక్షాత్ పరమేశ్వరుడు ఓంకారేశ్వరుడు తాను వాడికి చేయిని ఊతగా ఇచ్చి శాశ్వతంగా కైలాసానికి తీసుకెడతాడు. అంత దివ్యక్షేత్రం ఓంకారం అంటే. ఈ విధంగా అనేక అనేక దివ్యక్షేత్ర విశేషాలని ఆ శ్రీమన్నారాయణుడు మనువుకి చెబుతున్నాడు. ఋషులేమో సూతుల ద్వారా వింటున్నారు, మీ ఋషులేమో నా ద్వారా వింటున్నారు. రేపు మళ్ళీ 6 సభాయ చిన్న అంబికావారి అష్టాదశ పురాణాల్లోని 10వ పురాణంగా మత్స్యమహాపురాణాన్ని సౌనకాది మహర్షులు సూత మహర్షి ద్వారా వింటున్నారు. శ్రీమన్నారాయణుడు మత్స్యస్వరూపుడై మనువుకి వివరిస్తున్నాడు. అందులో భాగంగా శ్రాద్ధకాల విశేషం, ఆ శ్రాద్ధాలు ఏ ఏ క్షేత్రాలలో పెట్టడం ఎంత గొప్పో, దానివల్ల వచ్చే పావిత్ర్యం, ఆ క్షేత్రాల విశేషం, వీటన్నిటిని ఆయన వివరిస్తూ ఇప్పటికీ కూడా నర్మదా ద్వారం దగ్గర అంటే నర్మదా నదిలో కావేరీ నది సంగమం చేసేటటువంటి ఓంకార క్షేత్రంలో పిండ ప్రదానం చేయడం పరమ పుణ్యమని, అక్కడ పిండదానం చేస్తే గయలో చేసినట్టేట అంత మహాపుణ్యము అన్నారు. ఓంకారం పితృతీర్థంచ కావేరీ కపిలోదకం అక్కడ చెప్పారు. కావేరీ ఇక్కడ మనకి దక్షిణాదిలో ఎలా ఉందో ఉత్తరాన నర్మదా నది దగ్గర కలిసే మరో కావేరీ ఉన్నది. ఆ కావేరీ నర్మదలో కలిసే చోటు ఓంకార క్షేత్రం. ఓ పక్క నుంచి మహావేగంగా నర్మద, మరో పక్క నుంచి కావేరి వచ్చి కలుస్తూ ఉంటాయి. ఆ దివ్య ప్రదేశంలో స్నానం చేసి పితృదేవతలకి పిండం పెడితే యమగండం నుంచి తప్పించుకోవచ్చు. అక్కడ పిండం గయాశ్రాద్ధంతో సమానమట. అక్కడ క్షేత్రము తీర్థము రెండూ పవిత్రమే. ఎందుకని, ఓ పక్కన సంగమం, సరే జ్యోతిర్లింగం అది. సాధారణంగా నదులు కలిసే చోట అంత గొప్ప దేవాలయం ప్రసిద్ధికెక్కింది ఉండకపోవచ్చు. దేవాలయం ఉన్న చోట నది ఉంటుంది కానీ సంగమం ఉండకపోవచ్చు. కానీ రెండూ ఉన్నాయి. అదొక అత్యద్భుతమైన దివ్యప్రదమైనటువంటి క్షేత్రంగా చెప్పారు. సాకారుడై జ్యోతిర్లింగాలలో ప్రసిద్ధికెక్కిన లింగమై పరమేశ్వరుడు అక్కడున్నాడు. పరమేశ్వరుడు అంటేనే అసలు అదొక విచిత్రమైన కరుణండి. ఎన్ని చెప్పినా శివుణ్ణి నమ్మినటువంటి వాడు చాలా తొందరగా కరుణింపబడతాడట. ఎందుకంటే ఆయన బోళా శంకరుడు పాపం. పిడికెడు బూడిద బుధానికి రాసుకుని తపస్సు చేస్తేనే తొందరగా కరుణించేస్తాడు. అటువంటి పరమ కరుణాస్వరూపుడైన శంకరుడు ఓంకారేశ్వరుడు కొలువుండే ఆ క్షేత్రం పితృదేవతలకి పిండ ప్రదానం చేయడంతో ఈ వ్యక్తిని నరకానికి వెళ్లకుండా ఆపేస్తుందట. ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు యమధర్మరాజు. ఈ పాపాత్మల్ని ఎప్పుడు తీసుకొద్దామా, ఎప్పుడు తోసివేద్దామా అని. కానీ ఇలాంటి పుణ్య కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళని చూడగానే ఒడిగిపోతూ ఉంటాడట. కొంచెం విభూతి పూసుకుంటే అటువంటి వాడిని తీసుకెళ్ళడానికి తడిసిపోతాడు యమడు యమకింకర్లో కూడా. ఇక ఈ పితృతీర్థాలన్నీ పైన చెప్పినవన్నీ కేవలం స్మరణ మాత్రం చేతనే పవిత్రులు చేస్తాయి. కొంతమంది వెళ్ళలేని దురదృష్టవంతులు ఉంటారు. మన అందరం అనుకున్నట్టుగా వెళ్ళగలమా, అందరికీ డబ్బులు ఉంటాయా? చెప్పానుగా భగవల్ లీలా విశేషమని. కొందరికి మనస్సే ఇస్తాడు, కొందరికి ధనమిస్తాడు, కొందరికి మనస్సు ధనస్సు రెండూ ఇస్తాడు. ఆయన లీలలేమిటో ఎప్పుడు ఏం నడుపుతాడో తెలియదు. అలా వెళ్ళలేని వాళ్ళు ఏం చెయ్యాలి, మాకు అసలు మోక్షం లేదా అని మనం బెంగెట్టుకోక్కర్లా. వాటిని ఏమన్నారు, స్మరణీయన వినశ్యతి, స్మరణ మాత్రం చేతనే సమస్త పాపాలు పరిహరించే క్షేత్రాలు అవన్నీ.
శ్రాద్ధం వల్ల కలిగేటటువంటి పుణ్యం ఎంత అంత అని చెప్పడం ఎందుకు? ఓంకారం, ఈ పితృతీర్థం, ఇవన్నీ చాలా గొప్పవి. ఈ పై ఇంకొక మాట చెప్పాడు, తథైవ అమరకంటకం కురుక్షేత్రాచ్యతగుణం తస్మిన్ స్నానాధికం భవేత్. అమరకంటకము అని అక్కడికి దగ్గరలో ఒక పర్వతం ఉంది, ఆ పర్వతం చుట్టూత ఈ నర్మదా నది ప్రవహిస్తుంది. నర్మదా నది ఆ కొండకి చుట్టూ ప్రవహించడం వల్ల దానికి మరింత ప్రసిద్ధి వచ్చింది. ఇక్కడ గోదావరి దగ్గర పట్టిసం దగ్గర వీరభద్రేశ్వరుడు చుట్టూ చూసారా గోదావరి కనపడుతుంది, అలాగే అమరకంటకం చుట్టూత ప్రవహిస్తుందట. అయితే ఇక్కడికి అక్కడికి తేడా ఏంటంటే, అక్కడ గోదావరి మధ్యలో చీలి ఇటు ఇటు ఆ కొండ చుట్టూ వెడుతుంది, కానీ అక్కడ అలా కాదు, రౌండ్గా ప్రవహించి ముందుకు వెళ్ళిపోతుంది. అందుకే అమరకంటకం చాలా గొప్పది. అమరకంటకమన్న అమరత్వమొసగడు దివ్య నదీ సంగమ స్థానమన్నుచు దేవతల్వ చెయ్యించు తీర్థంబు. అది అమరత్వాన్ని ఇస్తుందిట. అమరత్వం అంటే ఏమిటి? మరణం లేకపోవటం. మరణం ఎప్పుడు ఉండదు? మానవుడిగా ఉండకపోతే. మానవుడల్లా ఎప్పుడు ఈ నరుడు సురలోకానికి వెళ్ళగలుగుతాడు? ఇదిగో ఇటువంటి దివ్యక్షేత్రాలలో అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శనం చేసి పితృదేవతలకి తర్పణం ఇచ్చినా చాలు. అందరికీ శ్రాద్ధం పెట్టాల్సిన అవసరమే లేదు, పితృదేవతల పేరు చెప్పి కనీసం కాసిన నీళ్లు తర్పణం ఇచ్చినా చాలు. అందుకే పితృదేవతాంతర్పయామి అని మీ అందరి చేత నేను సంకల్పం చెప్పించి స్నానం చేయిస్తూ ఉంటాను తీర్థయాత్రలకు నాతో వచ్చినప్పుడు. అటువంటి పితృదేవతలకి తర్పణమివ్వడం కూడా మహాపుణ్యప్రదం. కురుక్షేత్రంలో కురుక్షేత్రాత్ శతగుణం, కురుక్షేత్రంలో దానం పిండ ప్రదానానికి 100 రెట్లు ఎక్కువ ఇస్తుందిట ఈ పైన చెప్పిన అమరకంటకంలో స్నానం. ఆపై శుక్లతీర్థ సోమేశ్వర తీర్థాల్లో శ్రాద్ధం జరిపితే స్వాధ్యాయం చేసిన సర్వవ్యాధులు నశిస్తాయి. సోమేశ్వర తీర్థాలు 2 ఉన్నాయి. ఒకటి ప్రభాస క్షేత్రం, సౌరాష్ట్రంలో సోమనాథుడు ఉన్నాడు, అక్కడ ఆయన జ్యోతిర్లింగాలలో ఒకడు, గుజరాత్లో ఉంటాడు ఆయన, ఆ ప్రభాస క్షేత్రం దగ్గరే ఉన్నాడు ఆయన. అక్కడే యాదవులు కొట్టుకు చచ్చిపోయారు, అక్కడే గురువుగారి కొడుకులు మునిగిపోతే కృష్ణుడు వెళ్ళి పంచజనుడని రాక్షసుణ్ణి సంహరించి గురుపుత్రుణ్ణి యమలోకానికి వెళ్ళి తీసుకొచ్చేసాడు ఏకంగా. అక్కడ ఒక సోమేశ్వరుడు ఉన్నాడు, ఇంకొకటి శుక్లతీర్థంగా ప్రసిద్ధికెక్కిన సోమేశ్వరుడు ఇక్కడే ఉన్నాడు మనకి గోస్తనీ తీరంలో, దాన్నే జుత్తిగా, పూర్వం దూతికాపురి అనేవారు. పొలమూరు తణుకు ఈ మధ్యలో ఉంటుంది బ్రాహ్మణ చెరువుకి దగ్గరగా. ఆ జుత్తిక తీర్థానికి పక్కనే నత్తారామేశ్వరం కూడా ఉన్నది, అక్కడ కూడా సోమేశ్వరుడు. ఆ సోమేశ్వరుడికి అభిషేకం చేసి నీళ్ళన్నీ వెళ్ళి ఆ పక్కన ఉండే గోస్తనిలో వెళ్ళిపోతాయి. ఇప్పుడు గోస్తని ఉంది, కాలువగా తయారైంది, నదులు పోయాయి. ఈ నదులు కూడా క్రమంగా ఆక్రమించేసి మన వాళ్ళు ఇళ్ళు కట్టేస్తారు. అసలు కొంతకాలానికి నదులేమిటి, ఏమీ ఉంచరు, ఏది నదో ఏది చెరువో ఏది కొంపో ఏది కొల్లేరో తెలియకుండా పోతుంది. క్రమంగా సునామీలు వచ్చి మొత్తం అంతా జలప్రణయం అయిపోతుంది. ఇలాంటి పాపాలు చేస్తూ ఉంటాయి. గోదావరిని ఆక్రమించడానికి కూడా ప్రయత్నం చేశారట, ఈలోపు వరదలు వచ్చి కొట్టుకుపోయేటి ఇళ్ళు, లేకపోతే గోదావరి కూడా మనకు ఉండేది కాదు, మన కన్నీళ్ళే గోదావరిగా మిగిలేవు చివరికి. ఆ దూతికాపురంలో పరమేశ్వరుడు సోమేశ్వరుడిగా ఉన్నాడు, అది కూడా దివ్యక్షేత్రం. అక్కడ శ్రాద్ధం జరిపిన స్వాధ్యాయం చేసిన వ్యాధులు పోతాయి, రోగాలు పోవాలి. పూర్వం చంద్రుడికి క్షయరోగం వచ్చింది, వాళ్ళ మామగారు శాపం ఇచ్చారు. మామగారులు కొంతమంది అలా శాపాలు కూడా ఇస్తూ ఉంటారు. వాళ్ళ మామగారు దక్షుడు శపించాడు, అలాగే ఇయాతి మహారాజు గారిని వాళ్ళ మామ శపించాడు. అందుకే కాస్త పెళ్లి చేసుకునేటప్పుడు మామగారికి వాక్సుద్ధి ఉంటే ఆ పిల్లని చేసుకోకూడదని భయపడేవారట పూర్వం. అలా కనుక్కుని మహానుభావులు కూతుళ్ళని చేసుకోవడానికి అందరూ కూడా వెరకం చేస్తే చస్తాం లోకం అంతా. ఆ రోజులు ఆ శుద్ధి ఆ విధానం వేరు. తిక్కరేగిపోయిన దక్షుడు చంద్రుణ్ణి శపిస్తే చంద్రుడికి మాయదారి క్షయరోగం వచ్చింది, టీబీ పేషెంట్ అయిపోయి చిక్కిపోయేట. అప్పుడు ఆయన పాప పరిహారం కోసం, రోగ పరిహారం కోసం సోమేశ్వర లింగాన్ని సంస్థాపన చేశాడు. అందుకే అక్కడ స్వాధ్యాయం చేసినా పిండ ప్రదానం చేసినా వ్యాధులు పోతాయి అన్నారు. సర్వవ్యాధిహరం పుణ్యం శతకోటి ఫలాధికం. ఇతర క్షేత్రాల కంటే ఇక్కడ స్వాధ్యాయం అంటే వేదం చదవడం, పిండ ప్రదానం శతకోటి ఫలాధికం అంటే 100 కోట్ల రెట్ల ఎక్కువ పుణ్యం ఇస్తుంది. ఆ తర్వాత కాయావరోహణము అనే ఒక క్షేత్రం, చర్మణవతి, గోమతి, అరుణ, ఔశనస తీర్థం, భైరవం, భృగుతుంగం, గౌరీ తీర్థం, వినాయక తీర్థం, వస్త్రేశ్వర తీర్థం, పాపహరం అనే తీర్థం, ఇవి కూడా పిండ ప్రదానానికి పవిత్రమైనవి. తపతి నది, భూతిదా నది, పయోష్ణి నది, పయోష్ణి నది సముద్రంలో కలిసే సంగమస్థానం, పాటలా తీర్థం, నాగతీర్థం. నాగతీర్థం అంటే ఇప్పుడు ద్వారకా వనం దగ్గర గుజరాత్లో ద్వారకకి దగ్గరలో ఉంటుందన్నమాట. అక్కడ నాగేశ్వర లింగం కూడా ఉంది, అది కూడా పిండ ప్రదానాదులకి పవిత్రమే. అవంతి అదే ఉజ్జయిని. వేణునది, మహాశాలం, మహారుద్రం, మహాలింగం, దశార్ణా నది, శతరుద్ర శతాహ్వా నదులు, విశ్వపదం, అంగార వాహికా నది, సోనా నది, ఘర్ఘరం అనే నది, ఇవన్నీ కొన్ని ఉపనదులు కూడా ఉన్నాయి. సోనా భద్ర ఇవన్నీ కూడా తుంగభద్రలో కలిసిపోతాయి. తుంగభద్రా నదిలో స్నానం కూడా చాలా గొప్పది, కానీ తుంగభద్రా నది కూడా అది నది కాదు, ఉపనది. ఎందుకని, తుంగభద్ర వెళ్ళి కృష్ణానదిలో కలిసిపోతుంది, డైరెక్ట్గా సముద్రంలో కలవదు అది. అందుకే తెనాలి రామకృష్ణుడు ఒక చమత్కారం చేశాడు, ఓ అమ్మ తుంగభద్ర ఈ సముద్రుడికి నదులన్నీ భారీలే, గంగానది సముద్రంలో కలుస్తుంది, నర్మదా నది సముద్రంలో కలుస్తుంది, గోదావరి, కావేరి ఇవన్నీ కలుస్తాయి, కృష్ణానది కలుస్తుంది, కానీ తుంగభద్రా నది డైరెక్ట్గా కలవడానికి లేదు. ఎంచేతంటే తుంగభద్రా నది శ్రీశైలానికి ఆ ముందున్న ప్రదేశంలో వెళ్ళిపోయి కృష్ణలో కలిసిపోతుంది, కాబట్టి తుంగభద్రా నదికి అస్తిత్వం లేదు, ఉపనది కాబట్టి. అందుకనే సముద్రుడు తక్కిన నదుల్ని పట్టుకుంటున్నాడు, కానీ నువ్వు వెళ్ళి కలిసావంటే తక్కిన నదులు వదిలేస్తాడని సమాధానం చెప్పాడు. గంగా సంగమమిత్తగించునే మదిన్ కావేరి దేవేరిగా అంగీకారమునర్చునే యమునతో ఆనందము పొందునే రంగ తుంగత రంగహస్తముల ఆ రత్నాకరేంద్రుండు నీ అంగం బంటి సుఖించనేని గుణభద్ర తుంగభద్రా నది. ఓ తుంగభద్ర, ఓ గుణభద్ర, నువ్వే సరాసరి సముద్రుడిలో కలిసినట్టయితే గంగానదితో సంగమాన్ని కోరుకుంటాడా? గంగానదిని కలవనివ్వట, కావేరిని తన దేవేరిగా అంగీకారం చెయ్యట, ఇంకెవరితో ఆనందం పొందడట? ఎందుకనంటే తుంగభద్ర అనేది అంత గొప్ప నది, ఆ నదికి డైరెక్ట్గా సముద్రంలో కలిసే యోగం లేదు కాబట్టి, ఈ నది ఆయనకి భార్య అవడం లేదు కాబట్టి తక్కిన భార్యలను ఆయన అంగీకరిస్తున్నాడు, ఈ భార్య వస్తే తక్కిన భార్యలను పక్కకు తోసేయడా అంటాడు ఆయన. అటువంటి తుంగభద్రా నదికి పుష్కరం కూడా ఉంది, ఉపనదులలో దేనికి పుష్కరాలు ఉండవు, గంగకు ఉంటుంది, యమునకు ఉంటుంది, వాటికి ఉంటాయి తప్ప. ఇలాగా సరాసరి సముద్రంలో కలిసే యోగము లేని తుంగభద్రా నది కూడా పుష్కరాన్ని సంతరించుకుంది దక్షిణ భారతంలో. అటువంటి ఓ తుంగభద్రా నది, ఆ తుంగభద్రా నది దగ్గర గనక ముఖ్యంగా మంత్రాలయ క్షేత్రం దగ్గర, హంపి విజయనగరం దగ్గర, మనం కిష్కింద దగ్గరకు ఎప్పుడన్నా వెడితే ఆ వెళ్ళేటప్పుడు కిష్కింద ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి, సరిగ్గా 25 కిలోమీటర్ల తేరా. తుంగభద్రా నది ప్రవహించే చోటు నుంచి 25 కిలోమీటర్స్ పెడితే హంపి పెడతాం, ఆ తుంగభద్ర నుంచి 25 కిలోమీటర్లు పెడితే కిష్కిందకి వెడతాం. అటైనా 25 కిలోమీటర్లే, ఇటైనా 25 కిలోమీటర్లే, రెండింటికి మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలన్నా 25 ముక్కోణం అది. తుంగభద్ర నుంచి హంపికి 25, హంపి నుంచి కిష్కిందకి 25, మళ్ళీ కిష్కింద నుంచి తుంగభద్రకి 25. అది త్రికోణాకారంలో ఉంటుంది. అదిగో అక్కడ పంపా సరస్సు దగ్గర కూడా పిండ ప్రధానాదులు భక్తి శ్రద్ధలతో రామాయణ కథ వినడం అనంత పుణ్యం. ఈ పితృతీర్థాలు స్నానం దానం చేయడానికి ప్రశస్తాలట. ఈ తీర్థక్షేత్రాలలో జరిపేటటువంటి శ్రాద్ధం అనంత పుణ్యం ఇస్తుంది. శ్రాద్ధమేష్ యత్తం తత్ అనంత ఫలప్రదం. ఈ తీర్థములలో పెట్టే అత్యద్భుతమైన శ్రాద్ధం ఉన్నదే అనంత పుణ్యం. అంటే అంతం లేదా పుణ్యానికి అన్నారు. అయితే ఇక్కడ మనకి చిక్కల్లా సంపూర్ణమైన భక్తితో పెట్టాలి. మంచి భక్తితో పెట్టకపోతే మాత్రం ఎన్ని పెట్టినా ఉపయోగం లేదు. భక్తి కావాలి. కొందరికి మాత్రం భగవంతుడు ఈ భక్తితో పిండ ప్రధానాదులు తీర్థయాత్ర దర్శనం చేసేవారికి వైరాగ్యం ఇస్తట, కొందరికి డబ్బే ఇస్తట, కొందరికి మోక్షం ఇస్తట, కొందరికి భక్తి మాత్రం ఇస్తట, వారి మనస్సులో ఉండే కోరికలను బట్టి ఇస్తాడట. అందుకే జ్ఞాని అక్కడికి వెళ్ళాక నాదేం కోరిక లేదు, బాధ్యత నీదే, ఏం చేస్తావో మేము నిష్కామంగా చేయడానికి వచ్చాము అని కోరుకుంటే మనకి ఏది అవసరమో అది ఇస్తాడట. ద్రోణి వట నది ధారా సరిద్వేర నదీ తథా గోకర్ణం గజకర్ణం చ తథా చ పురుషోత్తమం. ద్రోణి నది, వట నది, ధారానది, వీరనది, గోకర్ణం, గజకర్ణం. ఈ గోజకర్ణ గజకర్ణ టక్కుటమారాది విద్యులు గుర్తొస్తాయి. ఇవన్నీ కూడా క్షేత్రాలే. గోకర్ణం కర్ణాటకలోనే ఉంది. గజకర్ణం ఎక్కడుందో మాత్రం నాకు కనపడలా. పురుషోత్తమ క్షేత్రం, అదే మళ్ళీ పూరి జగన్నాథం. కొన్ని కొన్ని రిపీట్ చేస్తాడు, ఎందుకంటే మర్చిపోతామేమో మనమని. ఆయనకి మన మీద కొంచెం అభిమానం ఎక్కువ. ఒకటికి రెండు సార్లు చెప్తే ఏమిటి లాభం? గుర్తు పెట్టుకుంటాడని బాగా. ఒరేయ్ రైలు ఎక్కాక జాగ్రత్తలో అని చెప్తాడు తండ్రి, మళ్ళీ అక్కడితో చేదస్తాం వదలడు. ఇంకో నాలుగు సార్లు చెబుతారు. ఎందుకని? ఆ తండ్రికి ఆ కొడుకు అంత జాగ్రత్తగా ఉంటాడని కాస్త ప్రీతి. రెండు మూడు సార్లు చెబితే ఇంకొంచెం జాగ్రత్త వహిస్తాడు. చెప్పకపోతే ఏమైపోతాడో అని భయం, అంతకంటే లేదు. మా నాన్నగారు అయితే మరి దొంగలకు తెలియకుండా జాగ్రత్తగా లోపల డబ్బులు పెట్టుకోరా అని చెప్పేవారు. అలాగే పెట్టుకున్నాక రైలు ఎక్కాక ఒరే అక్కడ పెట్టుకున్న డబ్బులు జాగ్రత్త రోయ్ అని వాడి గొరబడేలా అరిచేవారు బాబు. అవి బాబు వాడికి పక్కవాడి గొరబడుతున్నాడంటే ఊరుకోరా బాబు, అసలే పక్కవాడి గొరబడుతుంది, జాగ్రత్త జాగ్రత్త. అదిగో ఆ మూలెట్టావు చూసావు లాగు చేబూరో అక్కడ డబ్బులు జాగ్రత్త అని. నాకు తప్ప ప్రపంచాన్ని కనబడేది అది. అలా పాపం కొంతమందికి పెద్దలకి ఏంటంటే ఆ కొడుకు మీద అలాగా అంత అమాయకంగా ఉండేవారు. పూర్వకాలం వాళ్ళకి అందుకే వాళ్ళ గ్యారంటీగా మోక్షం అన్నట. కల్మషం కుట్ర తెలియదు కదా, దాచుకోవాలని తెలియదు అనమాట. ఇంకొక ఆయన ఉండేవాడు, అదో తమాషా. కొన్ని కొన్ని తమాషాలు చెప్పవలసిందే. ఓసారి మేము బస్సు ఎక్కి వస్తున్నాం, మా అన్నగారు మా పెద్దన్నగారు మేము పక్క పక్కన కూర్చునున్నాం. నా ముందు ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన జిల్లా పరిషత్తులో పనిచేస్తాడు. బాగా లంచాలు తింటాడని పేరు ఆయనకి. మా అన్నయ్య ఆయనతో మాట్లాడేశాక వాడికి వినపడదా నా ముందు సీట్లో, వీడేరా ఆ జిల్లా పరిషత్తులో బాగా పెద్ద తిండిగాళ్ళే, మా చెడ్డ తిండిగాళ్ళే వీడు. ఆయన వినపడేసింది. ఆయన ఏమనుకుంటున్నాడు, నాకు మాత్రం ఏదో రహస్యంగా చెప్పానని. అది నాకు కాదు, బస్సు అందరికి వినపడింది. ఇదిగో ఇలాంటి అమాయక ప్రాణులు కొంతమంది ఏంటంటే పాపం వాడు తెలుగు పండితుల్లో ఎక్కువ మంది కలిగి ఉంటుంది. నాకు ఉంది అమాయకత్వం. అప్పుడప్పుడు అలా నిజాలు చెప్పేస్తూ ఉంటాను. ఏం చేస్తాం, ఈ సంస్కృత పాండిత్యంలోనూ తెలుగు పండితుల్లోనూ ఉంది. అప్పుడప్పుడు కాస్త లౌక్యం నేర్చుకోమని పెద్దలు చెబుతూ ఉంటారు. అబ్బుతుందా ఎవడి బుద్ధి వాడిది. ఆపై పూరి జగన్నాథ క్షేత్రాదులు ఇవన్నీ ఎందుకు చెబుతున్నాడంటే సెకండ్ టైం అనడానికి చెబుతున్నాను అనమాట. ఒకటికి రెండు సార్లు చెప్పాలి. ఆ విష్ణుమూర్తి కూడా అప్పుడప్పుడు మనకి చేదస్థంగా చెప్పాడు. కానీ విష్ణుమూర్తి మాత్రం మనలాగా కేవలం అమాయకుడు కాదండి, సచరాచర జగత్తంతా వ్యాపించే మాయంతా విష్ణు మాయ అన్నారు. ఇక కర్ణద్వారం, కృష్ణతీర్థం, సరస్వతి, మణిమతి, గిరికర్ణికానతులు, ధూతపాప తీర్థం, దక్షిణ సముద్రం, ఇక్కడ కూడా ఈ పితృతీర్థాలే. అక్కడ శ్రాద్ధం కూడా అనంత ఫలితం ఇస్తుంది. మేకలకం అనే ఒక తీర్థం ఉంది. ఈ మేకలకం కూడా అమరకంటక పర్వతం దగ్గరే, అక్కడే ఉంది. మేకలకం అంటే సరిగ్గా నర్మదా నదీ తీరంలో అమరకంటకం దగ్గర ఉంది. చాలా అద్భుత క్షేత్రాలు. వెళ్ళాలి. వెళ్ళడానికి మానవుడి జీవితం సరిపోట్లా, ధనము సరిపోట్లా, అంతే. ఇవన్నీ ఎప్పుడెప్పుడు చూడాలో, ఇవన్నీ చాలా గొప్పది. అక్కడ జనార్దనుడు తన భార్యామణికి నడుముకి వడ్డాణాన్ని ధరింపజేసిన ప్రదేశం అట. అందుకే దానికి మేఘలా పర్వతం అని పేరు అన్నమాట. మండోదరి తీర్థము అని అక్కడే ఉంది, అది గొప్పదే. తర్వాత చిత్రకూటం, మర్కోటం, జన్మేశ్వరం, అర్జునం, త్రిపురం, సిద్ధేశ్వరం, శ్రీశైలం మళ్ళీ ఇంకొకసారి చెప్పారు. నిన్న వచ్చింది శ్రీశైల క్షేత్రం గురించి. ఆ పాతాళ గంగలో స్నానం అవి చాలా గొప్పది. శంకర తీర్థం, నారసింహ తీర్థం, మహేంద్రం, శ్రీ శంకుక్షేత్రం, వీటిని దర్శిస్తేనే చాలు పాపాలు పోతాయి. అక్కడికి వెళ్ళి పితృదేవతలకు పిండ ప్రదానం కూడా చేయక్కర్లేదట, కనీసం పితృదేవతలు తలుచుకుంటే చాలు పాపాలు పోతాయి. ఇక్కడిక్కడ జరిపితే శ్రాద్ధం అనంత ఫలితం. భీమానది, భీమేశ్వర క్షేత్రం, కృష్ణవేణి. ఈ కృష్ణవేణి కూడా అంతే, అంత గొప్పది. తక్కిన వాటికి వీటికో తేడా ఉంది. కొన్ని నదులు కాళ్ళ నుంచి పుట్టాయి, కొన్ని చేతుల నుంచి పుట్టాయి, కొన్ని శిరస్సు నుంచి పుట్టాయి భగవంతుడికి. కానీ కృష్ణ అలా కాదు, సాక్షాత్తు కృష్ణుడి శరీరమే నదిగా ప్రవహించేసింది. అందువల్ల కృష్ణవేణి మరింత పవిత్రం. పుష్కరాలు వచ్చినప్పుడు అక్కడ పిండం పెట్టాలి. కావేరీ నది, అది కూడా అంతే, కవేర పుత్రిక. వంజులా నది, గోదావరి, త్ర్యంబక తీర్థం నాసిక దగ్గర అన్నమాట, గోదావరి దగ్గర. ఇవి ప్రశస్త పితృప్రీతికర తీర్థాలు ఇవన్నీ కూడా. ముఖ్యంగా త్ర్యంబక తీర్థం ఇక్కడ మరొకసారి స్పెషల్గా చెబుతున్నాడు మనకన్నమాట. తీర్థం త్రయ్యంబకం నామ సర్వతీర్థ నమస్కృతం. అన్ని తీర్థాలు వచ్చి నాసికా త్ర్యంబకం దగ్గరకు వచ్చి, అమ్మా ఓ త్ర్యంబకం దగ్గర ఉన్న గోదావరి నీకు నమస్కారం, ఎందుకంటే జ్యోతిర్లింగాలలో ఒకడైన త్ర్యంబకేశ్వరుడు ఇక్కడున్నాడు, మేము నీకు నమస్కారం చేసి మేము శక్తులు పొందుతామంటారట. గొప్ప ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి వైర్లు వెళ్ళి అన్నిటికీ సప్లై చేసినట్టుగా ఈ నాసికా దగ్గర ఆ త్ర్యంబకేశ్వరుడు సమస్త క్షేత్రాలకి అభయం ఇస్తూ ఉంటాడు, పరమ కరుణాస్వరూపుడు. వీటిని స్మరించిన, శ్రాద్ధం చేసిన కోటాను కోట్ల రెట్ల ఫలితం ఇస్తాడట ఆయన. శ్రీపర్ణా నది, వంశనది, శివానది, భావతీర్థం, పంచతీర్థం. ఆపై పుణ్యం రామేశ్వరం తత్తదేలాపురం. రామేశ్వర క్షేత్రానికి మళ్ళీ ఒక స్పెషాలిటీ ఇచ్చారు. ఈ రామేశ్వరం సాక్షాత్తు రామచంద్ర ప్రభు చేత ప్రతిష్ఠింపబడినటువంటి వ్యక్తి. సీతాదేవి సరదాకి చేసిన ఇసుకలింగాన్నే జ్యోతిర్లింగంగా ఆయన ప్రతిష్ఠ చేయగానే పరమేశ్వరుడు అంగీకరించాడు. హనుమంతుడు ఇప్పటికి కూడా అక్కడ చేరి రామప్రతిష్ఠిత రామేశ్వరలింగానికి భక్తి శ్రద్ధలతో వెంట్రుకలతో నీరు పట్టుకొచ్చి పోస్తట్లా. అక్కడ అభిషేకం చేసే విధానం వేరుగా ఉంటుంది. సాధారణంగా అభిషేకం చేయడానికి ఓ పాత్ర, ఇంకోటో తెస్తారు. ఈ గోకర్ణాలని, గోవు ఆకారంలో ఉండే పాత్రలని తీసుకొచ్చి అభిషేకం చేస్తారు. కానీ అక్కడ అలా కాదట, ఆ తోకట్టుకెళ్ళి సముద్రంలో ముంచుతట. తోక చివరి కూర్చుంటుందిగా, ఆ కుచ్చు తడుస్తుంది, ఆ కుచ్చు నిండా ఉన్న నీరు ఆ తోకలా పైకెత్తుతట. తోక కాదు, అది ఓంకారం. ఆ ఓంకారంలో ఉన్న తోక మంచి నీరు అలా కింద కారుతుంది అనమాట. మన గుళ్ళో చూడండి, ఓ పాత్ర ఉండి చిన్న చిల్లు ఉంటుంది సన్నగా, అందులోంచి నీరు కారినట్ట ఆ తోకమ్మట నీరు వచ్చి ఆ శివుడి మీద పడుతూ ఉంటుంది. శివుడికి అభిషేకం చేస్తాడు తోకతో, అలా శివాభిషేకం, ఈ నోటితోటి రామనామం రెండూ ఒకే కాలంలో చేస్తాడు. ధన్యజీవి అన్నాడు ఆయన. వాలాభిషేకం అన్నారు. వాలమ్మా ప్రణవమ్మది జాలాభీలము శివుని చక్కగా నిత్యం బాలోలంబుగ పూజలు చాలగ జరిపించు దైవ శస్తం బుగదా. అది తోక కాదు, సాక్షాత్ ఓంకారం. ఒకసారి అలా నిలబెట్టినప్పుడు ఆ తోకను చూడండి మీరు, హనుమంతుని వెనక నుంచి వచ్చిన తోకలా పైకి ఒకసారి లేస్తుంది, ఒక వంగి వంగి ఉంటుంది. అప్పుడు హనుమంతుడు వంగి ఉంటే ఆ హనుమంతుడు ఆ తోకతో నాగరలిపిలో సంస్కృతంలో రాయబడిన ఓంకారంలో కనబడతాయట. అటువంటి పరమ పవిత్ర క్షేత్రం రామేశ్వరం అంటే రామ ప్రతిష్ఠిత సైకతలింగ రమ్య శుభాంగ రామలింగ రమ్య శుభాంగ రామలింగ శ్రీరామలింగ రామలింగ శ్రీరామలింగ రామలింగ శ్రీరామలింగ. భక్తితో ఒక్కసారి ఆ రామలింగాన్ని ఉచ్చరిస్తేనే చాలు, నోటికి ఏదో తెలియని ఒక ఆనందం, భవ్యానందం, నవ్యానందం కలుగుతాయట. పైగా అక్కడ ఇంకో తమాషా ఉంది. రామేశ్వరం దగ్గరకు వచ్చేసరికి ఆ కన్యాకుమారి నుంచి వచ్చే జలం కదా అది. కన్యాకుమారికి ఈ సృష్టిలో ఎక్కడా లేని సమాసం ఏమిటో తెలుసుగా మీకు. ఓవైపు బంగాళాఖాతం, మరోవైపు అరేబియా సముద్రం, మరోవైపు హిందూ మహాసముద్రం. సముద్రంతో ఒకటేగా అక్కడ మూడు సముద్రాలు చీలి ఉంటాయి కనపడతాయిలాగా. మూడు సముద్రాల ప్రదేశం అది. అంచేత మూడు సముద్రాల వల్ల ఏమిటి, కొన్ని నదులు హిందూ మహాసముద్రంలో, కొన్ని బంగాళాఖాతంలో, కొన్ని అరేబియా సముద్రంలో కలుస్తాయి. కోటి నదులన్నీ ఆ సముద్రంలో కలుస్తాయి. ఆ సముద్ర తీరంలో ఉన్నాడు స్వామివారు. కాబట్టి ఇప్పుడు అక్కడ స్నానం చేస్తే సముద్ర స్నానంలో ఏమొస్తుంది మనకి, కోటి నదుల స్నానం చేసిన మహాపుణ్యం అన్నారు. కోటి నదులందు సుస్నానములు చేయు ఫలమిచ్చు క్షేత్రాన్న వసించు శ్రీరామలింగేశ్వర. కాబట్టి కోటి నదులలో మహాస్నానం చేసిన అత్యద్భుత ఫలితం మనం అక్కడ పొందగలుగుతాం. అందుకే ఇక్కడ నొక్కి చెప్పాడు పుణ్యం రామేశ్వరం అని. ఆపై తద్వత్ అలంపురం, జోగులాంబ అలంపురం మన కర్నూలు దగ్గర కనపడుతూ ఉంటుంది. ఈ శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ప్రయాణం చేస్తే అలంపురం వెళ్ళి అది కూడా శక్తిపీఠం. అమ్మవారు 108 శక్తిపీఠాల్లో 18 మరిన్ని స్పెషాలిటీ ఉన్నాయిగా, వాటిని అష్టాద శక్తిపీఠాలు ప్రసిద్ధికెక్కాయి బాగా. ఆ అష్టాద శక్తిపీఠాలు అలంపురే జోగులాంబ. నిజానికి జోగులాంబని మనం వాళ్ళ వ్యవహారంలో పలుకుతున్నాం. సంస్కృతంలో దాన్ని యోగ్యాంబ అంటారు, యోగాంబ అని. ఆ యోగీశ్వరి యోగిని మాత తల్లి, అటువంటి తల్లి దర్శనం కూడా అక్కడ చేసి పిండ ప్రదానం చేస్తే మహాపుణ్య ఫలితం. అంగభూతి క్షేత్రం, అపాండురం, అలంబుకం, ఏలాపురం, అనోకేశ్వరం, ఏకామ్రక్షేత్రం. ఏకామ్రక్షేత్రానికి కూడా మళ్ళీ కొన్ని కొన్ని స్పెషాలిటీస్. అందుకే ఇక్కడ మనకు కంచిలో ఉంది. కంచి అనగానే మనకు అనుక్షణం ఈ యుగంలో దుఃఖం వస్తూ ఉంటుంది. తప్ప ఒక్కొక్కసారి మహాబాధలు ఇవి ఏమిటో పుణ్యాత్ములకి ఈ కలియుగంలో ఎక్కువ. మరి ద్వాపర యుగంలోనే పాండవులు నానాయాతన పడ్డారు, త్రేతాయుగంలో రాముడంతటి వాడు కష్టం పొందాడు, మాండవ్యముని లాంటి వాడే భారతంలో ఎంత కష్టపడ్డాడు మనం విన్నాం. మాండవ్యముని తర్వాత మళ్ళీ మనం కంచిపీఠం గురించి వింటున్నాం. ఒకనొకప్పుడు మాండవ్యముని అనేటటువంటి ఆయన సమస్త క్షేత్రాలు తిరుగుతూ తిరుగుతూ ప్రతిష్టానపురం వచ్చాడు. అక్కడికి వచ్చి ఒక అరుగు మీద రాత్రిపూట జపం చేసుకుంటూ కూర్చున్నాడు. ఆ ప్రతిష్టానపురం మహారాజు గారి ఖజానా మీదకి దొంగలు పడి ఆ ఖజానా అంతా కొల్లగొట్టి ఆ డబ్బంతా ఎత్తుపోతూ ఉంటే రాజభటులు వెంటపడ్డారు. వెంటపడేసరికి ఆ భటుల నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఈ దొంగలు ఈ బంగారం మూటలు తీసుకెళ్ళి ఆ మాండవ్యుడి మీద వేసిపోయారు. ఆ మాండవ్యుడి దగ్గర చూశారు భటులు, డబ్బెవడి దగ్గర ఉంటే వాడే దొంగ. ఈ మూర్ఖపు రాజభటులు అప్పుడు ఇప్పుడు అలాగే ఉన్నారు చాలామంది, అనకూడదు కానీ. ఈ దిక్కుమాలను పోలీసాడు తీసుకెళ్లి జైల్లో పారేశారు. మహారాజు గారు వెనక ముందు ఆలోచించకుండా ఒక కొర్రు వేసేశారు. కొర్రు అంటే ఏమిటో తెలుసా, వికెట్ ఉంటుంది చూసారా మరి క్రికెట్లో, ఆ వికెట్లాగా ఒక కర్రను బాగా చెక్కుతారు, చెక్కి సన్నగా చేసి అందులో ఆసన స్థానం నుంచి అలా దింపేశారు అనమాట. ఆసనం నుంచి కంఠం వరకు దింపి పారేశారు. అది ఎంత భయంకర శిక్ష చూడండి, కొరత అంటే. వేసేసరికి దానికి వేళ్లాడుతూ ఉన్నాడు, అయినా ఆయన ఓం నమ శివాయ అనుకుంటున్నాడు పాపం. ఆ సమయంలోనే సతీ సుమతి అని అక్కడ ఒక పతివ్రత ఉండేది, ఆవిడ కర్మగారు దౌర్భాగ్యుడు కుష్ఠరోగి.